నేను ఇంతకు మునుపు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక యొక్క పరిచయ మాటల్ని జ్ఞాపకం చేశాను. అపోస్తలుడైన పౌలు క్రీశకం 61-62 సంవత్సరాల మధ్య కాలంలో ఒక వ్యక్తిగతమైన పత్రికను ఫిలోమోనుకు రాశాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది సంఘానికి రాసిన పత్రిక కాదు, ఫిలోమోనుకు రాసినటువంటి ఒక వ్యక్తిగత పత్రిక. ఈ పత్రిక రాసే సమయానికి కూడా పౌలు చెరసాలలో ఖైదీగా బంధించబడి ఉన్నాడు. అయితే ఈ పత్రిక సారాంశము ఒక దొంగ గురించి, ఒక బానిస గురించి. ఫిలోమోను దగ్గర బానిసగా ఉన్నటువంటి ఒనేసిము అక్కడ దొంగతనం చేసి పారిపోయి పౌలు ఏ చెరసాలలో ఖైదీగా బంధించబడి ఉన్నాడో, రోమా సైనికుల చేత బంధించబడి అదే చెరసాలకు ఖైదీగా రావడం, అక్కడ పౌలు రక్షణ సువార్తను అతనితో పంచుకోవడం, రక్షణ సువార్తను ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం పొందడం, అటు తర్వాత పౌలు ఉత్తరం రాసి అతన్ని ఫిలోమోను యొద్దకే పంపించడం, ఈ విషయాలన్నీ గతంలో మనం చెప్పుకున్నాం. ఒనేసిమును క్షమించి ఒక పనివానిగా కాక ఇంట్లో ఒక సహోదరునిగా చేర్చుకోమని చెప్పడానికే పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలు మొత్తం 25 వచనాలున్నాయి. మొదటి భాగంలో అభినందన, రెండో భాగము అభ్యర్థన, మూడో భాగము ఆనందము. మొదటి భాగంలో 1-7 వచనాల వరకు ఉన్నటువంటి భాగము అక్కడ అభినందన. అక్కడ పౌలు యొక్క శుభములు, ఫిలోమోను యొక్క సత్ప్రవర్తన, పౌలు యొక్క ప్రార్థన, మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. తర్వాత అభ్యర్థన 8 వచనం నుంచి 20 వచనం వరకు. ఈ భాగంలో ఒనేసీములో వచ్చిన మార్పును గురించి, ఒనేసీము కొరకు పౌలు వేడుకొనటం గురించి మనం చూస్తాం. మూడవది ఆనందము, 21 వచనం నుంచి 25 వచనం వరకు ఉన్నటువంటి భాగం. ఇక్కడ పౌలు యొక్క నమ్మకము, పౌలు యొక్క ముగింపు మాటలు, ఈ విషయాల్ని మనం ఈ 21-25 వచనాల వరకు భాగంలో మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రమిద్దారా, ఇప్పుడు మనం మొదటి భాగం అనగా 1-7 వచనాల వరకు మనం వద్దాం. ఈ భాగంలో అభినందన, మొదటి 3 వచనాల్లో పౌలు యొక్క శుభములు చూస్తా ఉన్నాం. పౌలు యొక్క పరిచయ మాటలు, హౌ హీ గ్రీడ్స్, రెగ్యులర్ గానే ప్రతి సంఘాన్ని పలకరించినట్లే ఇక్కడ కూడా పలకరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఫిలోమోను యొక్క సత్ప్రవర్తన గురించి 4-7 వచనాల వరకు మాట్లాడుతున్నాడు. తర్వాత 6 వచనంలో పౌలు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ భాగాల్ని మనం చిన్నగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి 3 వచనాల్లో పౌలు యొక్క శుభవచనాల్ని, అభినందనని మనం చూస్తా ఉన్నాం. గ్రీటింగ్. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, చెతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నేంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పు వ్రాయింది. ఈ పత్రిక రాసే సమయానికి పౌలు చెరసాలలో ఖైదీగా బంధించబడి ఉన్నాడు. క్రీస్తు నిమిత్తము అతడు ఏ నేరము చేయనప్పటికీ కూడా సువార్త నిమిత్తము అతడు ఖైదీగా బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొలసీ పట్టణంలో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద అయినటువంటి ఫిలోమోనుకి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఇంటిలోనే సంఘము కూడుకుంటూ ఉండేది. ప్రారంభ దినాల్లో వీరు సమాజ మందిరాల్లో కూడుకున్నారు, కానీ అక్కడి నుంచి వాళ్ళు వెలివేయడం ద్వారా వీరు బయటకు వచ్చి గృహాల్లోనూ కొండల్లోనూ అడవుల్లోనూ కూడుకోవడం ప్రారంభించారు. సో ఈ రీతిలో కొలసీ పట్టణవాసుడైనటువంటి ఫిలోమోను ఇంట ఒక చిన్న చిన్న సంఘము కూడుకోవడానికి అతడు అతని కుటుంబము త్యాగం చేశారు. అది పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బహుశా పియ ఫిలోమోను భార్య అయి ఉండవచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అర్కిప్పు బహుశా ఫిలోమోను యొక్క జ్యేష్ఠ కుమారుడు అయి ఉండొచ్చు అనేటువంటిది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సో పౌలు భర్తతో పాటు భార్యను కూడా జ్యేష్ఠ కుమారుణ్ణి కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి శుభాలు తెలియచేస్తా ఉన్నాడు. మూడో వచనం అయితే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మనం మన తోటి సహోదరుని కలిసినప్పుడు ఈ రీతిగా మనం శుభవచనములు చెప్పవలసి ఉన్నది. మనం ఏం చేస్తామంటే ఒక అలవాటు ప్రకారం పదాంతో మనం పలకరిస్తూ ఉంటాం, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ఇంకొంతమంది షాలోమ్, ఈ రీతిగా గ్రీట్ చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ అంతరంగంలో ఏం పెట్టుకుని పైకి ఎలా గ్రీట్ చేస్తున్నారు అన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. హృదయపూర్వకముగా వారిని ప్రేమిస్తూ, హృదయపూర్వకముగా వారిని పలకరిస్తూ వారికి శుభములు చెప్పడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. పౌలు కొరింథీ సంఘం మీద ఎంతో కోపంతో ఉన్నప్పటికీ కూడా, కొరింథీ సంఘానికి కోపంతో ఉత్తరం రాసినప్పటికీ కూడా హృదయపూర్వకముగా వారిని ఆశీర్వదించాడు. దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, మరొక రచ్చని వారు మనకు ఎదురైనప్పటికీ కూడా ఇలాంటి శుభములనే మనం హృదయపూర్వకముగా తెలియచేయవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు కృపా సమాధానము మీకు మెండుగా కలుగును గాక. ఈ మాట ఎంత నిండుగా ఉందో ఆలోచించండి. ఈ మాట ఎంత నిండుగా ఉంది అని మనం చాలా సింపుల్ గా ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆపేశాం. పోనీ ఆ పదవన్నా మనం హృదయపూర్వకంగా చెప్పామా? లేదు. కానీ చాలా మందికి అసలు ఆ పదం యొక్క అర్థం కూడా తెలీదు కానీ చెప్పేస్తారు. కాబట్టి మనం మన తోటి సహోదరుని పలకరించేటప్పుడు ఆ పలంకరింపు, వారికి మన శుభములు చెప్పేటప్పుడు ఆ శుభములు, అవి హృదయపూర్వకమైనవే ఉండాలి. దేవుడు మన హృదయాన్ని పరిశోధించే దేవుడే కాని పై పై పెదవుల నుంచి వచ్చే మాటలను ఆయన లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. నాలుగో వచనంలో సత్ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. ఫిలోమోను యొక్క సత్ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. నీ ప్రేమను గుర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి నేను విని. ఫిలోమోనులో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ప్రేమ కలిగినటువంటి వాడు. అతడు ప్రభువైన యేసు ఎడల మాత్రమే కాక పరిశుద్ధులు అందరి ఎడల కూడా మంచి విశ్వాసము కలిగి మంచి పనివాడుగా ఉన్నాడు. క్రీస్తునందుపురమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రేమను గుర్చి ఫిలోమోనులో ఉన్నటువంటి ప్రేమను పౌలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రేమ ఎవరి మీద ఉంది? ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉంది, రెండోది ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు చెప్పి కూడుకుంటున్నటువంటి పరిశుద్ధుల ఎడల కూడా ఉంది. మన మాటలు చెప్పాలంటే సంఘం ఎడల, నీ కంటికి కనబడుతున్నటువంటి నీ సహోదరుని ప్రేమించకుండా కంటికి కనబడినటువంటి దేవుని నేను ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కంటికి కనబడుతున్నటువంటి, మన సంఘములో ఉన్నటువంటి, మన తోటి సహోదరుణ్ణి ప్రేమించలేక, హృదయపూర్వకముగా ప్రైతలా చెప్పక, మనస్ఫూర్తిగా వాళ్ళ పక్కన కూర్చోలేక, కష్టంగా ఫీల్ అవుతున్నటువంటి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే కుదరదు, అది అబద్ధం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ముందుగా నీ కంటికి కనబడుతున్నటువంటి దానికి నువ్వు ఇచ్చేటువంటి విలువను బట్టి, కంటికి కనపడినటువంటి దానికి నువ్వు ఇచ్చేటువంటి విలువను దేవుడు కొలత వేస్తాడు. క్రీస్తునందు ప్రేమించిన దేవుడారా, మన కంటికి కనపడేటువంటి వాళ్ళందరూ కూడా బహుశా మనల్ని పొగిడే వాళ్లే ఉండకపోవచ్చు, మనల్ని మెచ్చుకునే వాళ్లే ఉండకపోవచ్చు, మనల్ని తృణీకరించే వాళ్ళు ఉండొచ్చు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు. మనం ఎప్పుడు దిగిపోతామా ఈ అధికారంలో నుంచి, మేము ఎక్కదామని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ వారి ఎడలో కూడా మనం దేవుని ప్రేమను కనపరచవలసినటువంటి వారమే. పౌలు ఫిలోమోనుని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఐ నో నువ్వు ఎంత ప్రేమ కలిగిన వాడవో. ప్రేమ మాత్రమే కాదు, ప్రభువు యేసు ఎడల నీకెంత విశ్వాసం ఉందో నాకు తెలుసు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుల ఎడల కూడా నీకు ఎంత గొప్ప విశ్వాసం. లిటరల్ గా చెప్పాలంటే ఆ రోజుల్లో తమ ఇంట కూడుకోవడానికి ఇంటిలో స్థలం ఇవ్వడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది చాలా హైలీ రిస్క్ తో కూడుకున్నటువంటి విషయం. అలాంటిది ఫిలోమోను తన ఇంటిలో కూడుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడంటే, అతడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో, తోటి సహోదరుల ఎడల ఎంత భారం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ని జ్ఞాపకం చేస్తాను. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లరు అనేక మంది యూదులను ఊచకోత కోసం చంపేస్తున్నటువంటి దినాల్లో, హాలాండ్ లో ఉన్నటువంటి కోరిటెన్ బూమ్ కుటుంబము యూదుల్ని రక్షించడం కోసం వాళ్ళ ఇంటిలోనే వాళ్ళు ఒక గదిని ప్రత్యేకంగా నిర్మించి ఆ గది వెనకాల వాళ్ళని దాపెడతారు. అందుకోసమే ఆమె రాసిన పుస్తకం పేరు కూడా ద హైడింగ్ ప్లేస్, దాగేడు స్థలము అని ఉంటుంది. అరీతిగా వాళ్ళ ఇంటిలో యూదులకు ఆశ్రయం కల్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఆమెను వాళ్ళ అక్కని, వాళ్ళ నాన్నని, వాళ్ళ పిన్నిని అందరినీ తీసుకుని వెళ్లి కాన్సన్ట్రేషన్ క్యాంపులో పెడతారు. వాళ్ళు యూదులు కాదు, కాదు యూదులకు ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళకి ఇవ్వబడినటువంటి శిక్ష అది. ఎంత శిక్ష అంటే, తెల్లవారుతో 4 గంటలకి మంచు గడ్డల మీద వ్యవస్థలుగా నిలబడి వాళ్ళు అటెండెన్స్ చెప్పాలి. వాళ్ళు వారానికి 2 సార్లు మాత్రం ఒక బ్రెడ్ మొక్క గ్లాసు టీ ఇచ్చేటువంటి వాళ్ళు. అంతగా వాళ్ళు సఫర్ చేయబడ్డారు, అంతగా వాళ్ళు హింసించబడ్డారు. దేనికోసమంటే యూదులకు ఆశ్రమాన్ని కల్పించినందుకు, దేవుని బిడ్డలకు ఆశ్రమాన్ని కల్పించినందుకు. ఆ తర్వాత వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క అందరు అక్కడే చనిపోతారు. కేవలం కోరిటన్ బుత్ మాత్రమే విడుదలయ్య బయటకు వస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఆదిమ సంఘం కాలంలో కూడా రోమా సైనికులు సమస్తమును జల్లెడ పడతా ఉన్నారు. క్రైస్తవుల మీద బహుభయంకరమైన వ్యతిరేకత కలిగింది. అలాంటి దినాలలో తన ఇంట కూడుకోవడానికి ఫిలోమోను అవకాశం కల్పించాడంటే అది మామూలు విశ్వాసం కాదు. దేవుడు చూసుకుంటాడు అన్న విశ్వాసం, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినటువంటి విశ్వాసం. ఇప్పుడు అతని భార్యను అడిగి చెప్పుండొచ్చుగా, మనకెందుకయ్యా ఈ లేనిపోయిన తలకాయ నిప్పులన్నీ, మనం బతికేదో మనం బతుకుతున్నాం, కావాలంటే ఇంకెవరైనా వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అవ్వమని చెప్పు, మనకంత కావాలంటే మన ఇల్లు ఇచ్చేద్దాం అంటే ఈ బాధ్యతలన్నీ మనం తీసుకొని లేనిపోయిన తలకాయ నిప్పులన్నీ తెచ్చుకొని అనవసరంగా వాళ్ళు వచ్చి మనం చెరసాల్లో బంధించి ఎందుకు ఇదంతా అని అనుండొచ్చు కదండి. కానీ ఆ భార్య కూడా అలా చెప్పలేదు. ఈజ్ ఆల్సో అప్రిషియేటబుల్. ఆమె కూడా నిజంగా అభినందించదగినదే. తన భర్త చేస్తున్న పనిని ఆమె ప్రోత్సహించింది.
ఆమె అడ్డుపడలేదు. అందుకోసమే వారి ఇంట వారు సంగమను స్థాపించుకున్నారు. అందుకోసమే పౌలు అంటున్నాడు, నీ ఇంట ఉన్నటువంటి సంఘము ఇంత మాత్రమే కాదు, పరిశుద్ధులందరి ఎదుట, అంటే క్రీస్తులందరి విశ్వాసం అందరూ ఉంచిన వారందరి ఎదుట నీ విశ్వాసము చాలా గొప్పది. ఇక్కడ ఫిలోమోను విశ్వాసం ఏంటి? విశ్వాసం రెండు రకాలు ఉన్నాయని మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఒకటి విశ్వాసము ద్వారా పొందుకోవడం, రెండవది విశ్వాసం కొరకు వదులుకోవడం. విశ్వాసం ద్వారా పొందుకోవడం నేను అంటాను అది ఫస్ట్ స్టెప్, అది ఏబిసిడీలు నేర్చుకునేటువంటి స్టెప్. విశ్వాసం కొరకు వదులుకోవడం ఇది సెకండ్ స్టెప్, ఇది డిగ్రీ లెవెల్. అయితే మన అబ్రహామును కూడా కేవలం విశ్వాసం అంటే వృద్ధాప్యలో కుమారుని అడిగి పొందుకున్నాడు ఫస్ట్ లెవెల్ స్టెప్ అన్నట్టుగా చూస్తాం. కానీ అదే అబ్రహాము తన విశ్వాసం కొరకు తన కుమారుడిని వదులుకోవడానికి కూడా సిద్ధపడి తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాడు, అది సెకండ్ స్టెప్. ఈ రోజుకి మనము పొందుకునే కాన్సెప్ట్ లోనే ఉన్నాం కానీ వదులుకునే కాన్సెప్ట్ లో లేం. కానీ ఆ రోజు ఫిలోమోన్ యొక్క విశ్వాసం ఏంటంటే అవసరమైతే క్రీస్తు నిమిత్తము వాళ్ళు నా ఇంటిని జప్తి చేసిన, నాస్తిపాస్తులను జప్తి చేసిన, నన్ను నా భార్య నా బిడ్డల్ని అరెస్ట్ చేసిన పర్లేదు, క్రీస్తు నిమిత్తము వీటన్నిటిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సిద్ధపడే తన ఇంట సంగమునుగా కూడుకోవడానికి అవకాశం కల్పించాడు. అది ఫిలోమోన్ యొక్క విశ్వాసం. పరిశుద్ధులందరి కొరకు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. పరిశుద్ధులందరి సంఘం కొరకు ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అది అతనుకున్నటువంటి విశ్వాసం. ఐదవచనంలో పౌలు ప్రార్థన చూస్తా ఉన్నాం, నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌల్ ఈజ్ ఆల్వేస్ ప్రేయింగ్. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పౌలు ప్రార్థన చేసినప్పుడల్లా తన ఏ ఏ సంఘాల్ని స్థిరపరిచాడో, ఏ ఏ సంఘాల్లో సంఘాల్ని స్థాపించాడో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ పేరు పేరు చెప్పున వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ బ్యూటీ థింగ్. ఇది చాలా అందమైన విషయం, అద్భుతమైన విషయం కూడాను. ప్రతి సంఘము కొరకు తను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వాళ్ళ విషయాలు తెలుసుకున్నప్పుడల్లా, అంటే వాళ్ళ గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. తెలుసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళని బట్టి సంతోషపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఫాలో అప్ అనేటువంటిది ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైన విషయం అని నేర్చుకోవచ్చు. మనం ఎవరో ఒకరికి సువార్త చెప్పేస్తాం, ఒకసారి వచ్చేస్తాం, ఇంకా వాళ్ళు పట్టించుకోం, ఏదైనా ఒక రెండు మాటలు వాళ్ళకి చెప్తాము, ఇంకొచ్చేస్తాం, వాళ్ళని పట్టించుకో. ఎవరికైనా బాగాలేదంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాము, వచ్చేస్తాం, అక్కడితో మన పని అయిపోయింది అనుకుంటాం. కానీ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. అది జస్ట్ నువ్వు ప్రారంభంలో వేసినటువంటి పునాది మాత్రమే, ఆ తర్వాత ఇంకా నువ్వు చేయాలో చేయాల్సి ఉంది. ఇతను నాటావు, అక్కడితో అయిపోతుందా నీ పని? లేదు. పాది చేయాలి, ఎరువేయాలి, కంచె వేయాలి, నీరు పోయాలి, ప్రతిరోజు జాగ్రత్తగా గమనించాలి, అది ఎదిగి కొంచెం నిలబడేంత వరకు క్రీస్తునందు ప్రిమేటటువంటి దిగండిలా. మనం విత్తనం విత్తుతున్నాం కానీ ఆ తర్వాత ఫాలోఅప్ ఉండడం లేదు, పట్టించుకోవడం లేదు, ఆ తర్వాత వాళ్ళ గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు. పౌలు విషయంలో మనం గమనించినట్లయితే తను ఎక్కడెక్కడ సంఘాలని స్థాపించాడో మరలా వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ చెరసాల్లో ఉన్నటువంటి ఆ సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళకి పత్రికల్ని రాస్తూ వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరి గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి, వారి నడవడిక గురించి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు, దానికి అనుగుణంగా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దట్ ఈజ్ అప్రిషియబుల్. అది మనం మెచ్చుకోదగినది, మనం నేర్చుకోదగినది కూడా. తర్వాత తన ప్రార్థనలో ఉంటున్నాడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాస్తవానికి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము? మనం కావాలనుకున్నది మనం పొందుకున్నప్పుడు, మనం ప్రార్థన చేసింది మనకు దొరికినప్పుడు, ఏ విషయంలో అయితే మనం సంతోషంగా ఉన్నామో అప్పుడు, అలాంటప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం అడిగింది మనం పొందుకోనప్పుడు మనం విజ్ఞాపన చేస్తాం కానీ కృతజ్ఞత చెల్లించాం.
సో పౌలు ఇప్పుడు ఈ కొలసీ పట్టణంలో ఫిలోమోని ఇంటున్నటువంటి సంఘమును బట్టి దేవునికి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఫిలోమోను గురించి, అతని కుటుంబం గురించి అతను తెలుసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే పౌలు వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు ఏ రీతిగా అయితే ఎదగాలని కోరుకున్నారో ఆ రీతిగా వీళ్ళందరూ కూడా విశ్వాసంలో ఎదిగారు. పౌలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఆ ఎక్స్పెక్టేషన్ కు అనుగుణంగా వీరు శ్రమల్లోనూ కష్టాల్లోనూ క్రీస్తునందు స్థిరముగా నిలబడి ఎదగడాన్ని పౌలు గమనించాడు. అందుకోసమే పౌలు చాలా సంతోషంగా ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభువేమిలారా, ఈరోజు మన జీవితము, మన నడవడిక, మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోసం రిస్క్ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని కోసం ఎలాంటి శ్రమనైనా పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? లేకపోతే మీ ఇంట ఆయనే దేవుని పరిచయ నిమిత్తము కొంచెం రిస్క్ అయినప్పటికీ కూడా అవసరాన్ని బట్టి ముందుకు వెళ్తుంటే ప్రోత్సహించేటువంటి ఫిలోమోను సతీమనేవలేను ఉన్నావా? లేకపోతే నిరుత్సాహపరిచి వెనక్కి లాగేటువంటి సహోదరిగా నువ్వు ఉన్నావా? నువ్వు పరిశీలన చేసుకో. ఫిలోమోను అనేటువంటి యజమానుడు తన ఇంట సంఘముగా కూడుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు. అతనికి రిస్క్ ఉందని తెలిసినప్పటికీ కూడా అయినప్పటికీ బహుశా నేను అనుకుంటున్నాను వాళ్ళ భార్య అడ్డుపడలేదు. ఆమె అడ్డుపడుంటే అతను ఆ పని చేయగలిగి ఉండేవాడు కాదు. ఆమె బహుశా నీ ఇష్టమండి, నువ్వు ఎలా చేసినా సంతోషమే అండి అని చెప్పి విలువనిచ్చింది, మర్యాదనిచ్చింది. దాని ప్రకారమే అతడు దేవుని పనిని చేయగలిగాడు. ఈ రోజు కూడా అతడు గుర్తించబడుతున్నాడు. ఈ రోజు కూడా అతని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవునిలారు, సో రెండో విషయంలో మనకు వచ్చినట్లయితే 8వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇక్కడ అభ్యర్థనను మనం చూస్తున్నాం. మొదటి 8 నుంచి 11 వచనాల భాగంలో ఒనేసిములో వచ్చిన మార్పు గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత 12 నుంచి 20 వచనాల వరకు భాగంలో ఒనేసిము కొరకు వేడుకొరటాన్ని మనం చూస్తాం. అంటే ఒనేసిములో వచ్చిన మార్పు ఏంటి? 8 నుంచి 11 వచనాల వరకు అయితే మనకు అర్థమవుతుంది. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్ను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతని నుంచి కొనవలని ఉంటిని గాని నీ ఉపకారం బలవంతం చేతలేనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలని నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టము లేదు. క్రీస్తు అందు పరిమటువంటి దేవుడిలారా, ఇక్కడ ఒనేసిము యొక్క ప్రవర్తన గురించి, ఒనేసిము యొక్క మార్పును గురించి పౌలు ఫిలోమోనుకు తెలియపరుస్తా ఉన్నాడు. యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు, ఓకేనా? యుక్తమైన దాని గురించి అంటే నేను నీకు మంచి పని చెప్తున్నా, సో నేను నీకు ఒక మంచి పని చెయ్యి ఫిలోమోను, ఇదిగో ఈ మంచి పని చెయ్యి అని నీకు చెప్పినప్పుడు ఐ హ్యావ్ ఎన్ అథారిటీ టు కమాండ్ యూ. క్షమించండి, నేను ఆజ్ఞాపించటానికి నాకు అధికారం ఉంది. హ్యావ్ ఎన్ అథారిటీ టు కమాండ్ యూ, ఎందుకంటే నేను యుక్తమైన దారి గురించి మంచి విషయాన్ని నీ దగ్గరకు తీసుకొని వస్తా ఉన్నాను. ఆ విషయమునందు నాకు బహుధైర్యము కూడా కలిగి ఉన్నను. నిన్ను కమాండ్ చేసే అధికారం నాకుంది. ఆ విషయంలో నాకు ధైర్యం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు నేను వృద్ధుడను కాబట్టి క్రీస్తుని ఖైదీ అయిన పోలన నేను ప్రేమను బట్టి వేడుకొనటం మంచిదనుకొని, ఇక్కడ పౌలు యొక్క హంబుల్నెస్ మనం చూస్తా ఉన్నాం, విధేయత చూస్తున్నాం. ఆజ్ఞాపించే అధికారం ఉంది, బట్ అయినప్పటికీ నేను నిన్ను వేడుకొనుచున్నాను అని అంటున్నాడు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ,
ఐఎమ్ ప్లీడింగ్ యూ. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా, వాస్తవానికి రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది పౌలు హిస్టరీలో లేదు. పౌలు హిస్టరీని కానీ మనం చదివితే పౌలు పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే, తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎదుటివాని మెడ మీద కత్తి పెట్టి నువ్వు కూడా నమ్ముతావా నమ్మవా అని చెప్పి బలవంతం చేసేటువంటి వ్యక్తి. అంత రోషం కలిగినటువంటి వాడు, అంత పౌరుషం కలిగినటువంటి వాడు. క్షమించడం అనేటువంటిది తన డిక్షనరీలో ఉండేది కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎలా మారిపోయాడో చూడండి. అతని మార్పుని మనం చాలా చక్కగా స్పష్టంగా ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాము. తాను ఇప్పుడు వృద్ధుడైపోతా ఉన్నాడు. తను వృద్ధుడయ్యే కొలది తను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి. ఇప్పుడు తాను వృద్ధుడవుతున్నాడు అంటే ఫిలోమోన్ ఇంకా యవనంలో ఉన్నాడేగా. మరి వృద్ధుడైనటువంటి వాడు యవనస్తుడైనటువంటి ఫిలోమోన్ ని కమాండ్ చేయాలి, అధికారాన్ని చలాయించాలి. తనకి అధికారం కూడా ఉంది. అన్యులకు నేను అపోస్తులను అని చెప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వేడుకొనటం మంచిదనుకొని ఫిలోమోను వేడుకుంటున్నాడు. బ్రదర్, నీకు ఒక విషయాన్ని నేను చెప్పాలి, ప్లీజ్ విల్ యూ యాక్సెప్ట్ క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా. బహుశా నీకు నాకు అధికారం ఉండుండవచ్చు, బహుశా నీవు నేను బయట ఐఏఎస్ ఆఫీసర్లమై ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లమై ఉండొచ్చు, డీజీపీలు అయి ఉండొచ్చు, డీసీఎస్ డిఎస్పీలు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్. బట్ నువ్వు ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ కి వచ్చే సమయానికి మనం అందరం కూడా క్రీస్తునందు సహోదరులమే అయ్యాం, క్రీస్తునందు సహోదరులమే అయ్యాం. ఊరికే ఉదాహరణకు అడుగుతున్నా, ఒకవేళ నువ్వు ఎస్పీ స్థానంలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు సంఘంలో ఒక తోటి సహోదరుని ఒక విషయాన్ని అడగడానికి వచ్చావు, ఇప్పుడు ఈ విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ అధికారాన్ని బయట పెట్టి చాలా హంబుల్ గా వినయంగా నువ్వు మాట్లాడతావా, లేకపోతే బయట నీకున్నటువంటి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ కూడా జులుం చేసి మాట్లాడతావా? పరిశీలన చేసుకో. నీ అధికారం సంఘం వెలుపల, నీ పెద్దరికం సంఘం వెలుపల. క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డలారా, మన సంఘంలోనికి వచ్చినప్పుడు తోటి సహోదరులతో నీవు కూడా సామాన్యుడవే కదా. ఆలోచించేయండి, ఇక్కడ మనం పెత్తనం చలాయించడానికి వీలవుతుందా? లేదు. ఒకవేళ పెత్తనం చలాయించి వస్తే క్రీస్తే మనందరి మీద పెత్తనం చలాయించాలి, కానీ మనము మరి ఎవరి మీద కూడా పెత్తనం చలాయించడానికి వీలు లేదు. పౌలు ఇక్కడ చాలా చక్కగా విన్నవించుకుంటున్నాడు. తనకు అధికారం ఉంది, వృద్ధాప్యం ఉంది, వయసులో పెద్దవాడు, అవకాశం ఉంది. ఫిలోమోన్ ఎవరో కాదు, తాను కనినటువంటి కుమారుడే. అయినప్పటికీ కూడా ఈ షోయింగ్ ఇన్ సబ్బుల్నెస్, పరిపూర్ణంగా తను తాను తగ్గించుకుంటూ విధేయత చూపిస్తున్నాడు. ఒక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవునికి ఉండవలసినటువంటి మాదిరి ఇది. ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నాము, కానీ పరిపక్వత చెందినటువంటి ఎదుగుదల కలిగినటువంటి క్రైస్తవులుగా మనం లేకపోవడం అన్నటువంటిది బాధాకరమైనటువంటి విషయం. తరబడి క్రైస్తవులుగా ఉన్నాము, కానీ ఎదుగు పొదుగు లేకుండా ఒక మరుగుజ్జుతనాన్ని కలిగి ఉన్నాము. ఇదే బాధాకరమైనటువంటి విషయం. నిన్నటి నాన్న ఒక చిన్న సంఘటన జరిగింది. ఆ చిన్న సంఘటన నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు పరిపక్వతకు పరిపక్వత లేని విధానానికి ఒక చిన్న వ్యత్యాసం కనిపించింది. అదేంటి అంటే, ఇతర సహోదరులు వాళ్ళ దూర దూర ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ దూర ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరికి స్థానికంగా జరిగే విషయాలు తెలియదు, కానీ స్థానికంగా ఉన్నటువంటి సహోదరి ఏం చేసిందంటే అక్కడ జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్లు దూర ప్రాంతంలో సహోదరికి తెలియపరుస్తా ఉంది. ఈ తెలియపరుస్తున్న సహోదరికి తెలుసు, ఆ సహోదరికి కోపం వస్తే తను తాను నియంత్రించుకోలేదని, అనవసరంగా ఏదైనా మీన్ మాట్లాడుతుందని. మరి అలా తెలిసినప్పుడు ఈ సహోదరి ఏం చెప్పాలి? ఒకవేళ ఏదన్నా సత్యం తెలిసినప్పటికీ కూడా సత్యాన్ని చెప్పేటప్పుడు సత్యం చెప్పడం మంచిదే, నేనేం డిస్కరేజ్ చేయడం లేదు, కానీ ఇక్కడ జరిగింది జరిగినట్లుగా నువ్వు సత్యం చెప్తున్నాను అనుకుంటున్నావు, కానీ చెప్పడం ద్వారా అక్కడ జరిగేటువంటి పరిణామాలేంటి అని కూడా ఆలోచించాలిగా. నేను చెప్తూ నేను చెప్పడం వల్ల అక్కడ జరిగే పరిణామం ఏంటి? అది సమాధానాన్ని తీసుకొని వస్తుందా, లేకపోతే ఇంకా విభజన తీసుకొని వస్తుందా? విభజన తీసుకొని వచ్చేది అయితే నువ్వు చెప్పకుండా మంచిది. నేను అబద్ధం చెప్పడం చెప్పడం లేదు, మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది కదా. ఇక్కడ జరిగింది జరిగినట్టు పోసగొచ్చినట్టు నేను ఆడ చెప్తాను, అది నా బాధ్యత అన్నట్టుగా నువ్వు చెప్పావనుకో, నువ్వు చెప్పింది సత్యమే, ఇక్కడ జరిగిందే చెప్పావు. కానీ అక్కడ ప్రతిఫలం ఏంటి, అక్కడ రిజల్ట్ ఏంటి? అక్కడ ఒకవేళ అగ్నిగోళం బద్దలైంది అనుకోండి, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత మాట అంటారని వాళ్ళతో గొడవ వేసుకున్నారనుకోండి, ఇప్పుడు దాని అంతిమ రిజల్ట్ ఏంటి, ఫైనల్ రిజల్ట్ ఏంటి? గొడవే, అసమాధానమే. సో కాబట్టి నేనేమంటానంటే, నువ్వు సత్యం చెప్పు మంచిదే, కానీ నువ్వు సత్యం చెప్పేటప్పుడు కూడా దాని పరిణామాలు ఏంటి అని కూడా ఆలోచించి చెప్పాలి నువ్వు. అది నీ పరిపక్వతను బయట పెడుతుంది, దాన్ని బట్టి నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందావో అర్థమవుతుంది. కొన్ని సమయాల్లో సత్యం చెప్పడం మంచిదే, ఒకవేళ నువ్వు సత్యం చెప్పడం వల్ల దానివల్ల జరిగేటువంటి పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి అనుకున్నప్పుడు, అసత్యం చెప్పమని నేను చెప్పడం లేదు, కానీ ఇట్స్ బెటర్ టు షట్ యువర్ మౌత్. నేను కొంచెం కఠినంగానే చెప్పాను, ఇట్స్ బెటర్ టు కీప్ యువర్ మౌత్. నువ్వు నోరు మూసుకొని ఉండడమే మంచిది, ఎందుకంటే నువ్వు చెప్పేటువంటి సత్యం వల్ల అక్కడ పరిణామాలు పూర్తిగా విభజనకు కారణమవుతాయి అనుకుంటే, విభజనకు కారణమవుతాయంటే ఇలాంటి వాళ్ళని ఉద్దేశించే ఏఆర్ స్టీఫెన్ సార్ గారు ఒక చక్కని మాట, ఒక పాఠం రాశారు. కొంతమంది ఉంటారట వీళ్ళు ముసలమ్మ ముచ్చట్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలకు అక్కడికి చాలా చక్కగా చేరవేస్తారు. అది పనిగా ఫోన్ చేసి మరి ఎంత చక్కగా వివరిస్తారో, అదిగో నిన్న అట్టనింది నిన్న ఇట్టనింది, ఆమెను అక్కడ రచ్చగొట్టితే ఈమె అక్కడ రెచ్చిపోయి ఈమె అక్కడ గొడవ వేసుకుంటాం, వీళ్ళిద్దరు గొడవ వేసుకుంటాం అంటే ఈ చెప్పిన వ్యక్తి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తా ఉంటది. క్రీస్తునందు ప్రేమ విడలరా, సమాధాన పరచువారు ధన్యులను దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వీలైతే ఇద్దరి మధ్యలో సమాధానాన్ని తీసుకొని రావాలే కానీ, మనం మాట్లాడే మాట ద్వారా ఇద్దరి మధ్యలో విభజనలను తీసుకొని వచ్చే విధముగా ఉండకూడదు. విడిపోవడం అనేటువంటి కాన్సెప్ట్ కి మనం ప్రోత్సాహము ఇవ్వకూడదు. నువ్వు చెప్పే సత్యము ఇద్దరిని కలుగుతుందంటే చెప్పు, నువ్వు చెప్పేటువంటి సత్యం వలన ఇద్దరి మధ్యలో బ్లాస్ట్ అయ్యేటువంటి కారణం వస్తుందంటే ఇట్స్ బెటర్ టు కీప్ క్వైట్. అది చెప్పేంత వరకు నీ కడుపు ఉబ్బరం తగ్గదు, ఏం చేస్తావు అంటే నువ్వు ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందలేదు అని అర్థం. కాబట్టి క్రీస్తునందు ప్రేమిటి దేవుని బిడ్డలారా, సో కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంట మరి మంచిదనుకుని, నా బంధకముల్లో నేను కన్న కుమారుడు ఒనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఒనేసీము ఎవరు? ఒకప్పుడు ఫిలోమోని ఇంట పని మనిషిగా బానిసగా ఉన్న వ్యక్తి. ఈ ఒనేసీము ఎవరు? తన యజమానుడి దగ్గర దొంగతనం చేసి పారిపోయినటువంటి వ్యక్తి. ఈ ఒనేసీము ఎవరు? రోమా ఖైదీల చేత బంధించబడి పౌలు ఏ చెరసాలలో ఉన్నాడో అక్కడికే తీసుకుని రాబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు తనకు అన్నం పెట్టి పోషిస్తున్న యజమానుడి దగ్గర దొంగతనం చేశాడంటే అతను ప్రేమ కలిగిన వాడా? జాలి దయా కనికరం కలిగినటువంటి వాడా? కాదు కదా. అతను జాలి దయా కనికరం అంటే లక్షణాలని కలిగి ఉన్నట్లయితే తన యజమానుడి దగ్గర దొంగతనం చేయడు కదా, పారిపోడు కదా. సో ఇవన్నీ అతని డిక్షనరీలో లేవు. అలాంటి వ్యక్తిని పౌలు చెరసాల్లో సువార్తను ప్రకటించి ప్రభు కొరకు సంపాదించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎస్, ఆఫ్ కోర్స్, అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యక్రమం. కానీ విత్తనం విత్తనం మన పనేగా, చెప్పడం మన పనే కదా. సో పౌలు చెరసాల్లో కూర్చొని కూడా ఖాళీగా లేడు అని మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది. పౌలు చెరసాల్లో కూర్చొని కూడా ప్రతి అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకోసం కొలసిలకు రాసిన పత్రికలో పౌలంటాడు, నేను ఏ సువార్త మర్మము చేత నేను ఈ చెరసాల్లో ఖైదీగా బంధించబడి ఉన్నానో ఆ సువార్త మర్మమును బహుధైర్యముగా ప్రకటించినట్లు నాకు అవకాశం కల్పించినట్లు నా కొరకు ప్రార్థన చేయుడి అని అంటాడు. చెరసాల్లో కూర్చున్నటువంటి పౌలు సంఘాన్ని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, నేను త్వరగా విడుదలై బయటకు వచ్చేలా నా కొరకు ప్రార్థన చేయండి అనడంలా. ఏ సువార్త మర్మం నిమిత్తం నేను చెరసాలలో ఖైదీగా బంధించబడ్డానో ఆ చెరసాల ఖైదీలో నేను బహుధైర్యముగా క్రీస్తుని గురించి ప్రకటించటానికి దేవుడు నాకు ద్వారము తెరిచినట్లు నా కొరకు ప్రార్థించండి అని అన్నాడు. ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. చెరసాలలో ఖైదీగా బంధించబడినటువంటి పౌలు మౌనముగా ఉండకుండా సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఒనేసీము దొరికాడు, ఒనేసీముకి రక్షణ సువార్తను ప్రకటించాడు. జస్ట్ ప్రకటించి వదిలిపెట్టేయలేదు, దాన్ని ఫాలో అప్ చేశాడు. ఎంతగా అంటే అతను యేసు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించేంత వరకు గతంలో తను చేసిన తప్పులు తప్పిదములన్నింటినీ కూడా ఒప్పుకునేంత వరకు ఒప్పుకున్న తర్వాత అర్థమైంది, ఎస్ ఇతడు ఇతడు ఫిలోమోనికి సంబంధించిన వాడు అనని. క్రీస్తునంద ప్రభుత్వ ఇప్పుడు పౌలు ఇతన్ని అతని దగ్గరికే పంపించాలని తీర్మానం చేసుకుంటున్నాడు. అతని దగ్గరికే పంపించాలని తీర్మానం చేసుకుంటున్నాడు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటే బంధకాల్లో కూడా పౌలు ఖాళీగా లేడు. బంధకాల్లో కూడా పౌలు ఖాళీగా లేడు. బయట పెట్టినా ఖాళీగా ఉండడం లేదు. ఓడ పగిలిపోయి సముద్రంలో రాత్రి పౌలు చిక్కుకుపోయినా కానీ ఖాళీగా ఉండడం లేదు. అందుకే పౌలు అంటాడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. నా బ్రతుకు మూలముగా నేను, నా చావు మూలముగా నేను క్రీస్తు గణపరచబడితే అంతే చాలు అని అంటాడు. ఈరోజు క్రీస్తు నిమిత్తం అంత కమిట్మెంట్ కలిగిన వాళ్ళు ఉంటే ఎంత అద్భుతంగా సువార్త విస్తరణ జరుగుతుందో. మనందరం కూడా స్వార్థ పౌరులమే. ఏం చేసినా కానీ దాంట్లో ఏదో ఒక స్వార్థాన్ని చూసుకుంటాం. కానీ పౌలు అలా కాదు. తను తీర్మానం చేసుకున్నాను, నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతా, ఇక మిగిలిన జీవితం నాది కాదు, విలువ పెట్టి కొనబడినటువంటి ఆయనదే. బ్రతికితే ఆయన కోసం బ్రతుకుతా, చస్తే ఆయన కోసమే చచ్చిపోతా. అది కమిట్మెంట్ అంటే. ఈరోజు ఇలాంటి కమిట్మెంట్ మనకు లేకపోవడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. క్రీస్తునంద ప్రభుత్వం చరసాల్లో ఉన్న సువార్తను ప్రకటిస్తున్నాడు, బయట ఉన్న సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటున్నాడు, నా బంధకములలో నేను కనిన్న నా కుమారుడు ఒనేసీము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను అంటే ఐఎమ్ రిక్వెస్టింగ్ బ్రదర్, ఐఎమ్ ప్లీడింగ్. పౌలు అవసరతల కోసం కాదు, పక్కన వాళ్ళ కోసం బ్రతిమలాడుకుంటున్నాడంట. తన కోసం తన బ్రతిమలాడుకుంటే అది వేరే విషయం. కానీ పక్కన వాళ్ళ కోసం, ఒకప్పుడు ఒక తాగుబోతుగా ఉన్న కోసం, ఒకప్పుడు ఒక దొంగగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం తన సమయాన్ని కేటాయించి ఉత్తరం రాయడం మాత్రమే కాదు, తన నిమిత్తం నేను నీ ఎదుట వేడుకొనుచున్నాను అని చెప్పి రాస్తున్నాడు. ఈరోజు ఇలాంటి స్వభావం మనలో ఉందా? ఎవరైనా సరే మన సంఘంలో ఒక తాగుబోతుగా తిరుగుబోతుగా ఉంటే వాళ్ళని చూసి మనమే ఉంది అసలు, ఏ ఎవడైనా మాట్లాడు కానీ వీడు మాడు, వీడు మాత్రం మాడు, వీడు వేస్తే వీడు ఇంతే అని అంటున్నామే కానీ వాడిని ప్రేమగా కూర్చోబెట్టుకుని దేవుని యొక్క ప్రేమను వారికి ప్రకటించడానికి ప్రదర్శించడానికి మనం సంసిద్ధులముగా లేము. క్రీస్తునందు పౌలులో ఈ మంచి గుణ లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనం అంటాడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు నిష్ప్రయోజనం, నిష్ప్రయోజనం అంటే ఇంకెందుకు పనికిరానటువంటి వాడు, వేస్ట్. వేస్ట్ తీసుకెళ్లి మనం ఎక్కడ పడేస్తాం? డస్ట్బిన్ లో పడేస్తాం. ఎందుకంటే అది దేనికి పనికిరాదు. పోలది అన్నాడు, ఒకప్పుడు ఇతడు నిష్ప్రయోజనమైన వాడు, ఇతడు వేస్టే, ఇప్పుడు ఎందుకు పనికిరానటువంటి వాడే, తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేయవలసినటువంటి వాడే. బట్ ఇప్పుడు అతడు నిష్ప్రయోజనమైనటువంటి వాని స్థితి నుంచి ప్రయోజనకరమైనటువంటి వాని స్థితిలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? పౌలు చెరసాలలో ఖైదీగా బంధించబడినప్పుడు వానికి రక్షణ సువార్తను ప్రకటించాడు. వాడు తాగుబోతని, వాడు తిరుగుబోతని, వాడు దొంగ అని, వాడు మోసగాడని వాడిని పక్కన పెట్టలేదు, వాని దగ్గరికి చేసుకున్నాడు. వాణిని దగ్గరకు చేసుకున్నాడు, వానికి రక్షణ సువార్తను ప్రకటించాడు, నిష్ప్రయోజనమైనటువంటి వాణ్ణి ప్రయోజనకరమైనటువంటి వాణ్ణిగా తీర్చిదిద్దాడు. ఇది పౌలుకి దేవుడిచ్చినటువంటి కృప. క్రీస్తునందు ప్రియమైనవారా, ఈరోజు అలా చాలా వ్యక్తుల్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం, కానీ మనం పక్కన పెట్టేసేటప్పుడు ఆ వ్యక్తుల్లో ఎంతమంది సువార్థికులు ఉన్నారో, ఎంతమంది మిషనరీలు ఉన్నారో, ఎంతమంది సువార్థికులు ఉన్నారో, ఎంతమంది సంఘ కాపర్లు ఉన్నారో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఆ తర్వాత ఇంకెవరో మాట్లాడితే బహుశా వాళ్ళు మారొచ్చేమో. అవకాశాన్ని మనమే సద్వినియోగం చేసుకుందాం, మనమే ప్రభు కొరకు ఇంకొంతమందిని సంపాదించుకుందాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనవారా, ఒకప్పుడు ఈ ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడే, ఎందుకు పనికిరానటువంటి వాడే, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు, ఇప్పుడు ఉపయోగపడేటువంటి వాడయ్యాడు. ఏంటి ఇంతకు ముందుకి ఇప్పుడుకున్నటువంటి చిన్న వ్యత్యాసం? ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తి ఆలాపేసాడు ప్రయోజనకరమైనటువంటి వాడుగా అయిపోవడానికి గల కారణం ఏంటి? జస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో, అంటే పౌలుకి ఒనేసిముకి మధ్యలో జరిగినటువంటి చిన్న మాటల సందర్భం. పౌలు ఏం బోధించాడు? క్రీస్తును గుర్చిన వాక్యాన్ని బోధించాడు, స్థిరముగా బోధించాడు, కన్స్ట్రక్టివ్ గా బోధించాడు. ఈరోజు మనం ఆ రీతిగా బోధించలేకపోతున్నాం, ఎందుకంటే ముందుగా మనకే తెలియదు వాక్యాన్ని ఎవరితో ఎలా పంచుకోవాలో మనకు తెలియదు, మనకు ఆ భారం లేదు, మన హృదయాల్లో మంట లేదు.
వాళ్ళు ఎవరో సువార్త చెప్పి
వాళ్ళని సంఘానికి తీసుకొని వస్తే మనం చప్పట్లు కొట్టి దేవానికి స్తోత్రం అంటున్నాం, కానీ ఆ పనిలో నీవు నేను మాత్రం పాలిభాగస్తులు కాలేకపోతున్నాం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడైను, నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ఒనేసిముకే ఉత్తరం రాసి ఒనేసిముకి చేతికి ఇచ్చి ఒనేసిము చేతే ఫిలోమోన్ దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. బ్రదర్, అతడు ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, ఎస్ నేను దాన్ని అంగీకరిస్తాను, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అతడు ప్రయోజనకరమైనటువంటి వాడు. ఎలా ప్రయోజనకరమయ్యాడు? క్రీస్తును బట్టి ప్రయోజనకరమైన వాడు ఆయన, క్రీస్తును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి. సో కాబట్టి ఇప్పుడు అతన్ని నేను నీ యొద్దకు పంపిస్తున్నాను. ఎందుకు పంపిస్తున్నాడు పౌలు? ఎందుకనంటే అతను అక్కడి నుంచే పారిపోయి వచ్చాడు కాబట్టి, సో అక్కడి నుంచే దొంగతనం చేసుకొని వచ్చాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఫిలోమోను హృదయంలో ఒనేసిము ఎప్పటికి ఎలా ఉండిపోతాడు చెప్పండి? ఒక దొంగగానే ఉండిపోతాడు, ఒక అవిశ్వాసిగానే ఉండిపోతాడు, ఒక నమ్మక ద్రోహిగానే ఉండిపోతాడు. ఒనేసిముని పౌలు ఫిలోమోను ఎప్పటికి కూడా క్షమించలేడు. ఒనేసిముకి పౌలుకి ఫిలోమోనికి మధ్యలో ఏముంది? అసమాధానం ఉంది. ఇప్పుడు వాటన్నిటినీ పూర్చడానికి పౌలు తిరిగి అతన్ని పంపిస్తా ఉన్నాడు. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎవరితో కూడా అసమాధానముగా ఉండటానికి వీలు లేదు. పౌలు ఎందుకు తిరిగి ఫిలోమోను దగ్గరికే పంపిస్తున్నాడు? ఇదిగో పౌలు నీ హృదయంలో ద్వేషాన్ని కలిగి ఉన్నాడు, కోపను కలిగి ఉన్నాడు. క్షమించండి, ఫిలోమోను మీద ద్వేషాన్ని కలిగి ఉన్నాడు, పగను కలిగి ఉన్నాడు. అవన్నీ కూడా రూపుమాపాలి. ఎందుకంటే ఒక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవని ఆధ్యాత్మిక జీవితంలో వీటన్నిటికి చోటు లేదు. ఇవన్నీ అలాగే ఉన్నాయంటే నువ్వు ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినవాడు కాదు. ఫిలోమోను పరిపక్వత చెందిన క్రైస్తవుడిగా ఉండాలని పౌలు కోరుకున్నాడు. అందుకోసమే ఒనేసిముతో సమాధానపడమని, ఒనేసిమును క్షమించమని, ఒనేసిము కొరకు ప్రార్థించమని ఒనేసిమును పత్రిక రాసి ఒనేసిము చేత ఇచ్చి పంపిస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనవారా, ఇప్పుడు ఒనేసిమును దూరంగా చూసిన వెంటనే ఫిలోమోను వాస్తవానికి ఏం చేయాలి? అరే వాడిని పట్టుకోండ్రా అని చెప్పి అరిచి తన పని వాళ్ళకి చెప్పి అతన్ని పట్టుకొని పట్టుకొని వచ్చిన తర్వాత కనీసం అతను చెప్పేది కూడా వినకుండా తీసుకెళ్లి వీడిని జైల్లో వేయండిరా, విశ్వాసంగా వీడిని కొట్టండిరా, వీడు ఎంత నమ్మక ద్రోహి, ఎంత మోసం చేశాడు అని ఉండొచ్చు. వాస్తవానికి అలా అనడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా కానీ పౌలు నమ్మాడు, ఫిలోమోన్ అలా చెయ్యడు, తొందరపడి చెయ్యడు. నేను పంపిస్తున్నాను. బహుశా ఒనేసిమ అనుకోండొచ్చేమో, సార్ మీరేమో వెళ్ళమంటున్నారు. ఆయన నన్ను చూసిన వెంటనే ఉగ్రుడైపోయి నా మీదకి ఇమీడియట్ గా దాడి చేస్తే కనీసం నేను చెప్పుకునే అవకాశం గడిపోతున్నా పరిస్థితి ఏంది సార్? బహుశా పౌలు అనొచ్చు, నో ఫిలోమోనో ఈజ్ నాట్ లైక్ దాట్. ఎందుకంటే అతడు పరిపక్వత చెందినటువంటి క్రైస్తవుడు, అతడు తొందరపడేటువంటి క్రైస్తవుడు కాదు, ఆవేశపడేటువంటి క్రైస్తవుడు కాదు, సత్యాన్ని ముందుగా సరిగా తెలుసుకునేటువంటి క్రైస్తవుడు. ఈరోజు ఇట్టి క్రైస్తవుల జాబితాలో నీవు నేనున్నామా? తొందరపడి మాట్లాడేయడం కాదు, తొందరపడి మాట్లాడేయడం కాదు, ప్రతిదీ కూడా తెలుసుకుని మాట్లాడడం, కొంచెం ఓపిక పడ్డం ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఫిలోమోను ఆ రీతిగా ఓపిక పడతాడని తెలుసు, తొందరపడ్డాని తెలుసు. అందుకోసమే ధైర్యంగా పత్రిక రాసి అతని దగ్గరికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పదమూడవ వచనంలో అంటాడు, నేను సువార్త కొరకు బంధకముల్లో ఉండగా నీకు ప్రతిఘాతుడు నాకు పరిచారము చేయి నిమిత్తము నా యొద్ద అతని నుంచి కొనవలని ఇంటిని కాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమి చేయటం నాకు ఇష్టము లేదు అంటున్నాడు. పౌలు ఎక్కడున్నాడు? బంధకాల్లో బంధించబడినాడు. దేని నిమిత్తము? సువార్త నిమిత్తము. ఇప్పుడు పౌలుకి ఏం చేశారు? కాళ్ళకు చేతులకు బొండలు వేశారు. ఈ సమయంలో పౌలుకు ఒక సహకారి కావాలా? సహకారి కావాలి. అవసరత ఉందా? అవసరత ఉంది. ఇప్పుడు ఒనేసిమును ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఒనేసిము తనతో ఉండడము తనకిష్టమే. ఒనేసిము ఉంటే నాకు ఏదో చిన్న చిన్న పనులలో సహాయం చేస్తాడు, బట్ అయినప్పటికీ కూడా అతన్ని నేను నీ యొద్దకే పంపించేస్తున్నాను అంటున్నాడు. అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యుద్ధ ఉంచుకోవాలని నాకు ఆశ ఉంది. అతడుంటే నాకు సహాయం చేస్తాడు, మంచిదే, బట్ అయినప్పటికీ కూడా అలా నాకు ఇష్టము లేదు. ఎందుకంటే అతడిక మీదట, ఎందుకంటే నీ ఇది వాస్తవానికి నువ్వు ఇక్కడ ఉండి నాకు పరిచారం చేయాలి, ఎందుకంటే నేను క్రీస్తు నిమిత్తం నిన్ను కన్నాను, కానీ ఇప్పుడు నువ్వు లేవు కాబట్టి నీకు బదులుగా అతను ఉపయోగించుకోగలను, అయితే అది బలవంతమైనట్టుగా ఉండకూడదు. ఇప్పుడు పౌలకే పౌలు తను అక్కడ పెట్టేసుకున్నాడు అనుకోండి, బలవంతంగా పౌలు ఫిలోమోనుకు బదులుగా ఫిలోమోన్ యొక్క బానిస ఒనేసిమని తన దగ్గర ఉపయోగించుకుంటున్నాడు. అలాని అలా పెట్టుకున్నందుకు ఒనేసి ఫిలోమోన్ రేపు వచ్చేవన్న అంటాడా? అనడు. ప్రశ్నిస్తాడా? ప్రశ్నించడు. ఎందుకు నాకు ఇంత నమ్మకద్రోహం చేసేవని అంటాడా? అనడు. అయినప్పటికీ కూడా ఫిలోమోను దగ్గర నుంచి పౌలు సహాయం పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ అది బలవంతమైనట్టుగా ఉండకూడదు, అది స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండాలని కోరుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం బలవంతంగా ఎదుటివాని దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, అది ఎప్పటికీ కూడా మనకు క్షేమం కాదు. మనకిచ్చేటువంటి వారు స్వేచ్ఛాపూర్వకంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, సంతోషంతో ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. మా కొన్నిసార్లు అడిచి గీపెట్టి ఏడ్చి గందరగోళం చేసి అలిగి నాకు ఇస్తావా తస్తావా అని కూర్చొని బలవంతంగా దాన్ని తీసుకొని వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఒక పరిపక్వత చెందిన క్రైస్తవుని యొక్క మాదిరి కానే కాదు. వాటెవర్ ఇట్ మీ అది ఏదేమైనప్పటికీ కూడా అది బలవంతముగా ఉండకూడదు, అది ఇష్టాపూర్వకంగా స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమ బిడ్డలారా, నేను ఈ వచనంతో నేను ముగిస్తున్నాను. ఇంకా మనం దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకా చాలా విషయాలు, చాలా సమయం పడుతుంది. కాబట్టి నేను 14వ వచనంతో నేను ముగిస్తున్నా. మరొక వారం నేను దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. దేవుడి కొద్ది మాటలు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించిన గాక తిరిగి సమయాన్ని నా అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.